యోహాను సువార్త 12 అధ్యాయం 24 నుంచి 26 వచనాల వరకు చదువుకుందాం. యోహాను సువార్త 12 అధ్యాయం 24 నుంచి 26 వరకు చదువుకుందాం. నా వాయిస్ ఓకే అనుకుంటే మీ లైన్స్ కాన్ఫియస్ మొండి పెట్టుకొని వాక్య ధ్యానానికి సమయం ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. యోహాను సువార్త 12 అధ్యాయము 24 నుంచి 26 వరకు చదువుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుని ఎడల ఉంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకును మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. చదవబడ్డ లేఖన భాగం నుంచి ఆత్మదేవుడు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. అలాగే ప్రార్థన అంశాల్లో లాస్ట్ వీక్ అందరూ ప్రార్థన చేసినట్లు కానీ కర్నూలు క్రిస్మస్ వేడుక, కర్నూలు ఉమ్మడి సహవాసాలు 7 సహవాసాలు అయ్యాయి. వారందరూ కలిసి యానివర్సరీని క్రిస్మస్ వేడుకగా మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి పెట్టుకున్నారు. అందరూ ప్రార్థన చేసినట్లు కానీ చాలా దీవెనకరంగా గంభీరంగా క్రిస్మస్ ఆరాధన వార్షికోత్సవ ఆరాధన జరిగింది. కర్నూలు మెడికల్ సహవాసాన్ని కట్టాలని కూడా వాళ్ళు ఆశపడతా ఉన్నారు. ప్రార్థన చేసిన వారందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ వారం పరిచర్య హైదరాబాద్ లో 15వ తేదీన అగ్రికల్చర్ సహవాసాలను ప్రభు కట్టారు. అగ్రికల్చర్ సహవాసాలు అన్ని కలిసి క్రిస్మస్ ఆరాధన వార్షికోత్సవ ఆరాధనని హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకున్నారు ఆదివారం సాయంత్రం. దయచేసి ప్రార్థన చేయండి. మీ సహవాసాల్లో ఎవరైనా ఉన్నా హైదరాబాద్ సిటీలో ప్రాముఖ్యంగా ఎవరైనా అదర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఉంటే మాత్రం వాళ్ళు రాగలిగితే వారు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్స్ అలాగే సహవాసాలు కట్టుకోగలుగుతారు. అగ్రికల్చర్ సహవాసం కట్టుబడింది, వారిని బట్టి తెలంగాణ అగ్రికల్చర్ ప్రారంభమైంది. కోస్టల్ అగ్రికల్చర్ సహవాసాన్ని కూడా ప్రభు కట్టారు. ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీలో ఆంగ్రూ సహవాసాన్ని కూడా ప్రభు కట్టారు. 4 సహవాసాల వార్షికోత్సవ ఆరాధన, దాని కొరకు ప్రార్థన చేయండి. అట్లాగే 15వ తేదీన అగ్రికల్చర్ వార్షికోత్సవ ఆరాధనలోనే 2025 క్యాలెండర్స్ రిలీజ్ చేయాలని చెప్పి వర్క్ చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఆ వర్క్ కంప్లీట్ అయితే రేపు నుంచి ప్రింటింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. రేపు సాయంత్రం మనం 164వ సహవాసంగా తెలంగాణ ఆసిఫాబాద్ సహవాసాన్ని ప్రారంభించుకుంటున్నాం, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. చదవబడ్డ లేఖన భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, రామ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, మహిమా స్వరూపి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్ర చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాతో ఉండడానికి ఇష్టపడే దేవుడవు, మాతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడవు, మా సహవాసాన్ని మీరు కోరుకుంటున్నందుకు కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సాయంత్రం మరలా అన్ని సహవాసాలు కలిసి నీ పాదాల వద్దకు వచ్చి ఉండగా మా అందరినీ మీరు దర్శించండి. చదవబడ్డ లేఖన భావం మాకు అర్థమవునట్లుగా సహాయం చేయండి. కర్నూలు కలెక్టరేట్ ఆఫీసులో అయా ఉమ్మడి కర్నూలు ఐక్య క్రిస్మస్ ఆరాధన దీవెనకరంగా మీరు జరిగించారు. వారందరినీ బలపరచండి, స్థిరపరచండి, విస్తరింపు చేయండి. 15వ తేదీ ఉమ్మడి అగ్రికల్చర్ కుటుంబాల వార్షికోత్సవం కొరకై నీ పాదాల దగ్గరకు వచ్చాం. అయినా మరి తెలంగాణలో బలహీనంగా ఉన్నారు, ఆంధ్ర నుంచి అక్కడి దాకా రావాలి దూర ప్రయాణం, అన్నిటికీ మీరు చాలిన దేవుడు అని, ఆయన మీరు గొప్ప కార్యం చేయబోతున్నారని, మా ప్రార్థనకు మీరు సమర్థనమిస్తారని కూడా నమ్మి స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. రేపు అసీఫాబాద్ నూతన సహవాసాన్ని జరుగుతున్న క్యాలెండర్ ప్రిపరేషన్ వర్క్స్ అన్నింటిని కూడా మీ చేతులకు అప్పచెప్తూ మా ప్రభు మరొకసారి సంఘంగా మేమందరము నీ పాదాల వద్ద మౌనంగా కూర్చొని ఉండగా నాతో మాతో మీరు మాట్లాడండి. దుష్టుడు కల్పించే ప్రతి శోధన దూరపరచండి. పవర్ని ఇంటర్నెట్ సమస్తాన్ని మీ స్వాధీనానికి అప్పచెప్తున్నాం. అన్ని లైన్స్లో ఉన్నవారు మేలు పొందినట్లుగా మీ స్వరం వినగలిగినట్లుగా ఆత్మదేవ మీరు అందరినీ బలపరచండి. అందరికీ అవసరమైన ఆత్మీయ విషయాలు మీరు దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రత్యేక రీతిలో ప్రతి మంగళవారము యోహాను సువార్త మీద ధ్యానం చేస్తా ఉన్నాం. యోహాను సువార్త మీద ధ్యానం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ లాస్ట్ వీక్ మనం ఆఫ్ నైట్ ప్రార్థన వల్ల కొనసాగలేకపోయాం. అంతకుముందు యోహాను సువార్త 12:20-24 ధ్యానం చేశాం. దానికి టైటిల్గా యేసుక్రీస్తు ప్రభువుని చూడగోరటం. గ్రీసు దేశస్థులు యేసు ప్రభువుని చూడాలని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి ఏం బోధించాడు, ఎలా కనబడ్డాడు అన్నది అక్కడ మనం ధ్యానం చేయగలిగాం. అయ్యా నిన్ను చూడాలని చెప్పి గ్రీసు దేశపు జ్ఞానులు ఎదురు చూస్తున్నారు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాట 24:23-24. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుషు కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. వాళ్ళు అడిగిన దానికి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన దానికి మధ్య కొంత గ్యాప్ ఉన్నట్టుగా మనకు అనిపించిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ఆశతో వచ్చారో, దేవుణ్ణి చూడాలి దైవాన్ని చూడాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన మరణాన్ని చూడమంటున్నాడు, తన పునరుద్ధానాన్ని చూడమంటున్నాడు. మరణానికి ముందడు జీవితం చాలా చిన్న జీవితం, మరణం తర్వాత జీవితం చాలా గంభీరమైన జీవితం. చనిపోకుండా ఉంటే ఒంటిగానే ఉంటుంది గింజ, చనిపోతే విస్తారంగా ఫలిస్తుంది. కాబట్టి మనం ప్రాముఖ్యంగా మరణానికి ముందట జీవితం కొరకు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే యేసుక్రీస్తు ప్రభు నిజంగా ఒక రాంగ్ అడ్రస్. భూమి మీద బాగా బ్రతకడానికి ఆయన బోధించలేదు, భూమి మీద మితంగా బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచిన మనం మహిమలో ప్రవేశించాలి, నిత్య జీవంలో ప్రవేశించాలి. కాబట్టి ఈ జీవితం కాదు రాబోయే జీవితం, మరణం ముందటి జీవితం కాదు మరణం తర్వాత జీవితం కొరకు యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాలి అన్న బోధన మరలా ఈ ప్యాసేజ్ లో మనం చదువుతూ వచ్చాం. ముందుకు కొనసాగుదాం. మనం 24-26 వరకు ఈ రాత్రి కొన్ని విషయాలు ధ్యానం చేయాలి. సెంటర్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన అన్ని సహవాసాలకు ఆహ్వానం, నాయకులకు కోఆర్డినేటర్స్ కి, విమెన్ కోఆర్డినేటర్స్ కి మనవి. ఐడి మారుతుంది కాబట్టి కొత్త వారు ఉంటారు, దయచేసి అందరిని కూడా సెంటర్ కాన్ఫరెన్స్ లోకి నడిపించుకోవడం మీ బాధ్యత అని జ్ఞాపకం చేస్తున్నాను. 24-26 చదువుతున్నాం కదా, ఈ ప్యాసేజ్ కి ఈ అంశానికి మీరు టైటిల్ పెట్టుకోవాలనుకుంటే ప్రాణమును ద్వేషించటం ఎలా, అది మనం టైటిల్ గా పెట్టుకోవాలి. ఎందుకు అట్లా టైటిల్ పెట్టాలంటే 25 ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. 25 హాట్ వాటర్ మామూలు వాటర్ 25 తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకును మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. యేసుక్రీస్తు ప్రభు బోధ మరలా మనకు అనిపించేది, మనం అనుకున్నట్టుగా ఆయన బోధించట్లేదు, మనం భ్రమపడుతున్నట్టుగా బైబిల్ బోధన లేదు, మనం ఊహిస్తున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు బోధించలేదు. మనం ప్రభు మహాకృపను బట్టి యోహాను సువార్త మొదటి అధ్యాయం నుంచి వచనం వెంబడి వచనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో ఒక్క వచనాన్ని కూడా మనం దాటి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ప్రతి వచనానికి న్యాయం చేయాల్సిందే, ప్రతి వచనంలో భావాన్ని తీసుకోవాల్సిందే. చాలాసార్లు మీ క్లారిటీ కొరకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ఎంటైర్ న్యూ టెస్టమెంట్లో, కొత్త నిబంధన గ్రంథంలో, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా శరీర సంబంధమైన బోధన, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన దీవెనలు, భూ సంబంధమైన మేలులు కలుగుతాయి అని యేసుక్రీస్తు ప్రభువు కానీ అపోస్తులు కానీ రాసి ఉంటే వాటిని తీసేసుకుందాం. ఎలా రాస్తే అలాగే తీసేసుకుందాం. ఆశీర్వాదాలు ఎవరికి చేదు కాదు, నాకు చేదు కాదు, మీకు చేదు కాదు. మనం ఆశీర్వాదాలు ఎవరికి చేదు కాదు, ఉన్నది ఉన్నట్టుగా తీసుకుందాం. అయితే యేసుక్రీస్తు ప్రభు బోధ మాత్రం నిజంగా మనం ఊహించినట్టుగా లేదు, మనం ఊహించిన దానికి భిన్నంగా ఉంది, వ్యతిరేకంగా ఉంది. 25వ వచనం చివరి మాట ఇలా అన్నాడు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను. కాబట్టి దీన్ని మనం సీరియస్గా తీసుకోకుండా పై పైన తీసుకునే మాట కాదు. ఖచ్చితంగా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే. ప్రభువు చెప్తేనే దానికి ప్రాధాన్యత ఉంటుంది. నేను నిశ్చయముగా చెప్పాను అన్నాడంటే ఇక అది ఫౌండేషనల్ ట్రూత్, అది చాలా ప్రాముఖ్యమైనది. క్యాజువల్గా తీసుకోవడానికి లేదు, చాలా సీరియస్గా తీసుకోవాలి. అందుకే ఏం చెప్తున్నాడు ఆయన 25వ వచనంలో ఇలా అన్నాడు, తన ప్రాణాన్ని ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట ఎంత విభిన్నంగా ఉందంటే, అందరం సహజంగా మాట్లాడితే జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. ప్రయాణం చేస్తూ ఉంటే జాగ్రత్తగా వెళ్ళండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, బాగా చదువుకోండి. ఈ రాత్రి విజయవాడ సహవాసం నుంచి ఒక బాబు ప్రార్థన చేయండి, పృథ్వీ తను ఇంగ్లాండ్ వెళ్తున్నాడు చదువుకోవడానికి. ఆల్రెడీ విజయవాడ సహవాసం వాళ్ళకి బాధ్యత ఉంది కదా, పృథ్వీ కొరకు ప్రార్థన చేయమని చెప్పి రిక్వెస్ట్లు పెడుతున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. చాలా మంచిది. మనకి మామూలుగా అయితే జాగ్రత్తలు చెప్తాం, బాగా చదువుకో, జాగ్రత్తగా ఉండు, టయానికి తిను, టయానికి పడుకో, ఆరోగ్యం కాపాడుకో, మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి, బాగానే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు బోధ దగ్గరికి వచ్చేసరికి రివర్స్లో ఉంటుంది. ఆయన మనం మార్చకూడదు, ఆయన బోధ మనల్ని మార్చాలి. ఆయన ఏమంటున్నాడంటే 25వ వచనంలో, తన ప్రాణాన్ని ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఇక జాగ్రత్త ఏముంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత నష్టపోతామంట, ఎంత ప్రేమిస్తే అంత నష్టపోతామంట, ఎంత ఒళ్ళు దాచుకుంటే అంత నష్టపోతామంట, ఎంత చెమట పట్టకుండా కూర్చుంటే అంత నష్టపోతామంట. ప్రభు బోధ మనం ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. తన ప్రాణాన్ని ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకునను. రెండవ మాట, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించువాడు. ఏం చేయాలట? ప్రేమించకూడదట, ద్వేషించాలట. ప్రేమిస్తే నష్టపోతామట. ఎవరిని? మనల్నే. మన ప్రాణాన్ని మనం ప్రేమించుకుంటే నష్టపోతామట. మన ప్రాణాన్ని మనం ద్వేషిస్తే లాభం పొందుతామట. చాలా రివర్స్గా ఉంది యేసుక్రీస్తు ప్రభు బోధ. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు బోధ రివర్స్గా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు బోధ నిత్యత్వం వెలుగులో చెప్తున్న బోధ. ఒకవేళ ఈ జీవితమే శాశ్వతం అనుకుంటే, ఈ జీవితకాలం కొరకు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుందాం అనుకుంటే, ఖచ్చితంగా ఏమంటాం? ఆరోగ్యం లేకపోతే ఇంకేముందండి? ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి హెల్త్ కాపాడుకో. అవును అవును. చదువుకోకపోతే రేపు భవిష్యత్తు ఎట్లా దొరుకుతుందండి? కాబట్టి బాగా చదువుకోవాలి, వెళ్ళాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, అది మంచి మాటే. కానీ 25వ వచనం ఏంటంటే, నిత్య జీవం కొరకైన బోధ. నిత్య జీవం దృక్పథంలో బోధించిన బోధ. ఎటర్నిటీ పర్స్పెక్టివ్ లో చూస్తే, అమరత్వం దృక్పథంలో చూస్తే, పరలోకం దృక్పథంలో చూస్తే, పరలోకంలో గెలవాలంటే, నిత్యత్వంలో నిలవాలంటే, ప్రభు ఏమన్నాడంటే, ఈ జీవితంలో ప్రాణాన్ని ప్రేమించుకోవద్దు, భూమి మీద జీవితాన్ని ప్రేమించొద్దు, భూమి మీద జీవితం కొరకు ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు, దాచుకోవద్దు. చాలా రివర్స్లో మాట్లాడుతున్నాడు. కాబట్టి పైన 24 వచనం ఏం చదివాం, 23 వచనం ఏం చదివాం? అయ్యా, నీ పాపులారిటీ మామూలుగా లేదు, నువ్వు చాలా ఫేమస్ అయ్యావు. ఇండియాలో ఒక మాట మాట్లాడుతున్నారు కదా, పాన్ ఇండియా అని. భారతదేశం అంతా పాపులర్ అయిపోతున్నారు మనకి మన హీరోలు అందరూ. ఏం చేస్తున్నారా బాబు అంటే, అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే, అంతా వైలెన్సే. పేకల దాకా వైలేషన్, పేకల దాకా ఇండీసెన్సీ, అబ్యూజింగ్ లాంగ్వేజ్. వాళ్ళు భారతదేశం అంతటికి పాపులర్. సరే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వర్తమానం ఎలాంటిదంటే, అయ్యా, యూదులను గ్రీసు దేశస్తులు అంతగా ఇష్టపడరు, కానీ గ్రీసు దేశస్తులు నిన్ను ఆరాధించడానికి వచ్చారు, నీతో మాట్లాడాలనుకుంటున్నారు, నీకోసం ఎదురు చూస్తున్నారు, బయట వెయిట్ చేస్తున్నారు, ఏమంటారు అని సమాచారం రాగానే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి చెప్పిన మాట మాట్లాడితే, ఇక మనం నిత్తు నూరు బాదుకోవాలి. ఏంది, ఎట్లా మాట్లాడతారా? ఏమని మాట్లాడాలి? మీకేం కావాలో అవన్నీ తీరతాయి, మీ హృదయ వాంఛలన్నీ నెరవేరుతాయి, మీరు వచ్చారు డబల్ పొందుకుంటారు, లాభపడతారు, మేలు పొందుతారు, సంతోషంగా హ్యాపీగా వెళ్ళండి అని చెప్తే బాగుండేది. అబ్బే, అట్లా ఎప్పుడు? ఏం చెప్తాడు ఆయన, ఏం చెప్తాడు ఆయన? 12:24, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది. చావు కోసం మాట్లాడుతున్నాడు ఆయన. 25, తన ప్రాణాన్ని ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకుంటాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను కాంటెక్చువల్గా మనం చదవడానికి ట్రై చేస్తే, వాళ్ళు వచ్చిందేమో గ్రీసు దేశస్తులు, మేధావులు, జ్ఞానాన్ని అన్వేషించేవారు. గ్రీసు దేశస్తులు జ్ఞానం కోసం వస్తే, యేసుక్రీస్తు ప్రభు జ్ఞానం ఎక్కడుందంటే, సమాధి గోతిలో ఉంది, శ్మశానంలో ఉంది, చావు దగ్గరుంది అని మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి ఆరాధనకు వచ్చిన ప్రియులందరికీ మనవి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే మనం హ్యాపీగా బ్రతుకుతాము, మనం అనుకున్నవన్నీ జరిగాయని. ఒకవేళ మీరు అలాంటి భావనతో ఉంటే నిజంగా మీరు పాయింట్ మిస్ అయినట్టే. ఆయన అట్లా చెప్పలా, ఆయన అలా జీవించలేదు కూడా, ఆయన అలా నేర్పించలేదు కూడా. యేసుక్రీస్తు ప్రభు జీవించిన జీవితకాలం 33.5 సంవత్సరాలు. నువ్వెంతకాలం జీవించాలనుకుంటున్నావు? 100 సంవత్సరాలా? 100 సంవత్సరాలు జీవించాలనుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కనీసం 100 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవించిన వాడి దగ్గరికి వెళ్ళాలి. అట్లా భూమి మీద ఎవరైనా ఉన్నారో వెతుక్కోవాలి. ఈయన దగ్గరికి వచ్చి 100 సంవత్సరాలు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి దీవించు ప్రభు అంటే అబ్బే ఎక్కడో పాయింట్ మిస్ అయినట్టే. అలా కాదండి, ఆయన ఒక్కడే అట్లాగున్నాడు. వెనకాలన్న 12 మంది మరి బాగున్నారు కదా అన్నానికి కూడా స్కోప్ లేదు. 12 మందిలో ఒక్కడో కూడా హ్యాపీగా చచ్చిపోలే. 12 మందిలో అందరికి అదే జాబు. అందరు హతసాక్షులే. ప్రిలరా, అర్థం చేసుకుందాం. యేసు బోధ మనల్ని మార్చాలి. మన యేసుక్రీస్తు ప్రభు బోధను మార్చకూడదు. ఎంటీ మైండ్తో తెరవబడ్డ హృదయాలతో నేను ఓపెన్గా, అసలు ఏం చెప్తున్నాడు ఈయన, నాకేం చెప్తున్నాడు ఈయన, నా ప్రభు దగ్గర నేను ఏం నేర్చుకోవాలి, ఆయన బోధలో సత్యం ఉంది, ఆయన బోధలో జీవం ఉంది, ఎలాగుంటే అలా తీసుకుంటాను అన్న ఓపెన్ మైండ్ తోటి దేవుని వాక్యాన్ని వినాలని మరలా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో బోధించిన బోధ ఉంది కదా, ఏదో యోహాను ఏమైనా పొరపాటుగా విన్నాడేమో. ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభు దీనికి వెగనిస్ట్గా ఏమైనా చెప్పుకుంటామని ట్రై చేసిన అబ్బే యోహానే కాదు, మత్తి ఎట్లాగే రాశాడు, మార్క్ ఎట్లాగే రాశాడు, లోక అట్లాగే రాశాడు. ఏం రాశాడు? ప్రాణాన్ని ప్రేమిస్తే పోగొట్టుకుంటావు, ప్రాణాన్ని ద్వేషిస్తే నిత్య జీవంలో కాపాడుకుంటావు. వాడుక భాషలో చెప్పమంటే భూమి మీద సుఖంగా బ్రతుకుదామని ట్రై చేస్తే నరకానికి పోతావు. భూమి మీద దేవుని కోసం ఏదైనా చేద్దామని కష్టపడడం నేర్చుకుంటే పరలోకానికి వెళ్తావు. అది ప్రభు బోధించాడు. అవునా? అవును. చదువుదాం, మిగతా సువార్తలు ఏముందో చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం నుంచి మనం చదవాలండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం నుంచి చదవాలి. నిజంగా రివర్స్ గేర్లో తీసుకుంటాడు, అంత రివర్స్ బోధే. ఎందుకు రివర్స్ బోధ అనిపించిందంటే మనం రివర్స్ అయ్యాం అంతే. ఆయనకి మనకి సేమ్ లైన్లో నడవటంలా, ఆయన రూట్ వేరు, మన రూట్ వేరు. మారు మనసు పొందాము అంటే అర్థమైంది, నీ రూటు మార్చుకొని ఆయన రూట్లోకి రావాలి. ఆయన రూటు మార్చుకోమని చెప్పొద్దు, ఆయన మారడు, మార్పు చెందడు, ఏకరీతిగా ఉంటాడు. ఆయన మనం మార్చకూడదు, మనం మారాలి. మారు మనసు ఆయనకు కాదు, మనకే. సరే చెప్పు ప్రభు, ఏం చేయమంటామని చెప్తున్నాడు. చదువుదాం మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. దేవుడిచ్చిన పిల్లలనండి జాగ్రత్తగా చూసుకుంటున్నాను, దేవుడిచ్చిన భార్యను జాగ్రత్తగా ప్రేమిస్తున్నాను, దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడిచ్చిన ఇల్లు, దేవుడిచ్చినవి దేవుడిచ్చాడు, ఏం చేయమన్నాడు? జాగ్రత్తగా చూసుకోమన్నాడా? దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించమన్నాడా? దేవుడితో సమానంగా ప్రేమించమన్నాడా? భర్త కోసం, భార్య కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం దేవుని పక్కన పెట్టమన్నాడా? నో. నాకంటే ఎవరినైనా ప్రేమిస్తే, నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నీ ముఖం నాకు చూపించొద్దు పో అన్నాడు ఆయన. నాకు పాత్రుడు కాడు అన్నాడు ఆయన. నాకు నువ్వు అక్కర్లేదు అన్నాడు ఆయన. ఈవెన్ ఫ్యామిలీ కోసం మాట్లాడుతున్నాడు, పేరెంట్స్ కోసం మాట్లాడుతున్నాడు, చిల్డ్రన్ కోసం మాట్లాడుతున్నాడు. ఫ్యామిలీ కోసం, పేరెంట్స్ కోసం, చిల్డ్రన్ కోసం మాత్రమే కాకుండా ఇంకా దేని కోసం మాట్లాడుతున్నాడంటే 38వ వచనం సరిగ్గా అర్థమైతే ఆయన ఏం ఆశిస్తున్నాడో మనకు అర్థం అవుతుంది, మనం ఏం చేయాలో కూడా మనకు అర్థం. 38వ వచనం అండి, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. నీకేం పని లేదు, నీ అడుగులకు నేను మడుగులొచ్చుతాను, నేను నీ మార్గాన్ని సరళం చేస్తాను, నీ ముళ్ళదారిని పూలదారిలాగా మారుస్తాను. అబ్బే అలాంటి బోధ యేసు చేయలేదు. ఏమన్నాడు? కష్టపడు, సిలువెత్తుకో, నడ్డు ఉంచు, మెడ ఉంచు. అదే చెప్తున్నాడు ఆయన. సిలువ ఎత్తుకుని వెంబడించాలట. సో సిలువ ఎత్తుకోవడం అంటే మేబీ లిటరల్ గా ఇలాగ అందాం, యేసుక్రీస్తు ప్రభు మీద సిలువ ఎత్తారు, ఆయన సిలువ మోసుకుంటూ ఎక్కుతా ఉన్నాడు. ఎట్లా ఉంది పరిస్థితి? మొయ్యలేక 2-3 సార్లు పడిపోయాడు. మార్కు అన్న వ్యక్తి వచ్చితే అతను కొంచెంసేపు మొయ్యమన్నారు. మామూలుగా నడవడమే రొప్పుతా ఉంటాం, సిలువ ఎత్తుకుని నడిస్తే ఎట్లా ఉంటుంది? అదే చెప్తున్నాడు ఆయన, ఈజీగా, ఏ చీకు చింత లేకుండా, ఏ భారము బాధ్యత లేకుండా, ఆరాంసే తిన్నామా, కడుపు నిండా తిన్నామా, కంటి నిండా పండుకున్నామా, నచ్చిన బట్ట కట్టుకున్నామా, హ్యాపీగా బ్రతికేసామా, టైం పాస్ చేసేసామా? అబ్బే, విశ్వాస జీవితం అది కాదు. అట్లా జీవించకూడదు. అలా జీవిస్తూ ఉన్నామంటే ఎక్కడో మోసపోయావు, ఎక్కడో మోసపోయావు. యేసు అట్లా చెప్పలేదు, చెప్పడు. బైబిల్ అలా బోధించట్లేదు. మనం పరలోకంలో లేము, మనం ప్రస్తుతానికి భూలోకంలో ఉన్నాము, మనం దేవునికి దూరంగా ఉన్నాము, శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నాము. వి ఆర్ అండర్ కర్స్. కాబట్టి ఆ రిడెంప్టెడ్ జీవితాన్ని మనం ఎట్లా చూడాలంటే, ఇక యేసుక్రీస్తు ప్రభు అంతా చేసేసాడు, నేను చేయడానికి ఏమీ లేదు అనుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభు ఎలా చేయాలో చూపించి ఇప్పుడు పక్కకు వచ్చి చేతులు కట్టుకొని, నౌ దిస్ ఈజ్ యువర్ టర్న్, నువ్వు చెయ్యి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువెత్తుకో, యేసుక్రీస్తు ప్రభు ప్రాణాన్ని ద్వేషించు, యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించు, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు సర్వలోకానికి వెళ్ళు, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు నా నిమిత్తం నింద ధన్యత, నా నిమిత్తం దెబ్బలు ధన్యత, నా నిమిత్తం ఆకలి దప్పులు ధన్యత. ఇదేంటి బాబు ఎలా బోధిస్తున్నామంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, రేపు రిజల్ట్ వస్తుంది, బహుమానం వస్తుంది అని ప్రభు చెప్తున్నారు, ప్రభు చెప్తున్నారు. కాబట్టి పిల్లలు అర్థం చేసుకుందాం, 38లో ఆయన దగ్గరుండి మెడంచు అని చెప్పి మన మీద సిలువ ఎత్తుతా ఉన్నాడు, మొయ్యి అంటున్నాడు. సిలువ అంటే ఏంటి, సిలువ అంటే ఏంటి, దానికి ఆయనే చెప్పాడు సమాధానం. 39 తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. ఇది మళ్ళీ రివర్స్గానే ఉంది, ఇది రివర్స్గానే ఉంది. ప్రాణాన్ని జాగ్రత్తగా చూసుకుందామని ట్రై చేస్తే నష్టపోతామట, ప్రాణాన్ని పోగొట్టుకుంటే మాత్రం కాపాడుకుంటామట. నిత్యత్వం వెలుగులో మాట్లాడుతున్నాడు ఆయన. అదే బోధ, సిలువ అంటే ప్రాణం పోవటం. యేసుక్రీస్తు ప్రభువుని సిలువేశారు, ఏమైంది, ప్రాణం పోయింది. నిన్ను నన్ను సిలువెత్తుకోమన్నాడు అంటే అర్థం ఏంటి, ప్రాణం పోగొట్టుకోమంటున్నాడు, ప్రాణం పోగొట్టుకోమంటున్నాడు. లిటరల్ గా సిలువ ఎక్కమని కాదు, కానీ ఖచ్చితంగా సుఖపడొద్దు, ఖచ్చితంగా కష్టపడు, ఖచ్చితంగా ప్రేమించొద్దు ప్రాణాన్ని, ప్రాణాన్ని ప్రేమించుకోవద్దు. దాన్ని ఇంకా ఆయన మాట్లాడుతూ ద్వేషించు అని మాట్లాడుతున్నాడు. మత్తయి అదే రాశాడు, మత్తయి కూడా అదే రాస్తున్నాడు, మత్తయి కూడా అదే రాస్తున్నాడు. మరో సందర్భం, మత్తయి సువార్త 16:24 మత్తయి సువార్త 16:24 యేసు, అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను అన్న మాట ఏం చెప్తుందంటే, క్రైస్తవ్యంలో కొంతమంది దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారు, దేవుని పిలుపు అందుకున్నవారు, దర్శనం పొందుకున్నవారు, ఉద్యోగాలు మానేసి సుదూర ప్రాంతాలకి, సువార్త అందిన ప్రాంతాలకు వెళ్ళి సేవ చేసి అక్కడ చచ్చిపోతారు. వాళ్ళ కోసం ఈ మాట మాట్లాడుతున్నాడు, వాళ్ళకు సంబంధించిన మాటలు ఈ మాటలు, నాకేమి సంబంధం లేదు. ఎందుకో దేవుడు వాళ్ళని పిలిచాడు కానీ నన్ను పిలవలేదు. సువార్త బాధ్యత వాళ్ళదే, నాది కాదు. శ్రమ పడాల్సిన బాధ్యత వాళ్ళదే, నాది కాదు. మోసం, నిజంగా మోసం. యేసు మాట్లాడుతున్న బోధ అపోస్తులు కొరకే కాదు, మిషనరీలు కొరకే కాదు పరలోకానికి వెళ్దామని ఆశపడుతున్న ప్రతి ఒక్కడికి ఒకటే ప్రిన్సిపల్, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, అంతే, వేరే బోధ ఏం లేదు. 20:24 ప్రభు అంటున్నాడు, అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనా అన్నమాట అందరికి అప్లై అవుతుంది, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి, డినై యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు కాదనుకో, నీ సుఖాలకి పాత్ర వేసే, నీ కోరికలకు సిలువేసే, లోకంలో లోకస్తుల్లా జీవించొద్దు, డినై యువర్ సెల్ఫ్ అంటున్నాడు, తన్ను తాను ఉపేక్షించుకొని అక్కడ అయిపోలా తన సిలువెత్తుకొని నన్ను వెంబడింపవలను అంటే అర్థమేంటో 25వ వచనమే వ్యాఖ్యానం ఇస్తుంది, తన ప్రాణాన్ని రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకును, నానుతో తన ప్రాణాన్ని పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకును. ఆయన కోసం ప్రాణం పోగొట్టుకుంటే లాభమట, అలా కాకుండా నా ప్రాణాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని ట్రై చేస్తే నష్టపోతామట. లోకం ఏమంటుందంటే చివరికి బాగా జీవించి బాగా కష్టపడి ముందు చూపుతో 4 రాళ్ళు వెనకేసి భార్యకు పిల్లలకి మనవళ్ళకి బంధువులకి అన్ని సమకూర్చి చచ్చిపోతే నిజంగా చాలా మంచోడండి, బాగా చూసుకున్నాడు, అందరికి అన్ని ఇచ్చాడు, అందరికి అన్ని సమకూర్చాడు, అందరికి పిల్లలకు పెళ్లి చేశాడు, అన్ని చేసి చనిపోయాడు, ఎంత మంచి చావో అని లోకం అంటదేమో గాని యేసుక్రీస్తు ప్రభు మాత్రం నష్టపోయావు అంటున్నాడు. మనుషుల కోసం చచ్చిపోవడం కాదు, నా నిమిత్తం సువార్త నిమిత్తము, ఆ మాట మీద మనసు పెట్టారు, నా నిమిత్తము సువార్త నిమిత్తము అంటున్నాడు. 25వ వచనం తన ప్రాణాన్ని రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు, Mark 18:36 అయితే నా నిమిత్తం సువార్త నిమిత్తం అన్నాడు. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని మన ఇష్టం ఎలాగైనా వాడుకోవచ్చు, దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని మన ఇష్టం ఎలాగైనా వాడుకోవచ్చు, దేవుడు మనకిచ్చిన తెలివితేటలను సామర్థ్యాలను టాలెంట్స్ని ఆపర్చునిటీస్ని మనకిచ్చిన పిల్లల్ని మనకిచ్చిన పార్ట్నర్ని ఎలాగైనా వాడుకోవచ్చు. నో, బైబిల్ అలా చెప్పట్లా, నువ్వు వాడుకుంటావు అన్న దాన్ని బట్టే నీ ఎటర్నిటీ, నువ్వు ఎలా వాడుకుంటున్నావు అన్న దాన్ని బట్టే నువ్వు గెలిచావా ఓడిపోయావా డిసైడ్ అయ్యేది. నువ్వు నీ కోసం జీవించావా ఓడిపోయావు, నువ్వు నీ కోసం నీ కుటుంబం కోసం జీవించావా పరలోకం దగ్గర ఫెయిల్ అయిపోతావు. మనకు రెస్పాన్సిబిలిటీ లేదా అంటే ఉంది, కానీ అంతకు మించిన దైవిక నియమం ఏం చెప్తుందంటే గాడ్ ఫస్ట్ నెక్స్ట్ ఫ్యామిలీ, దేవుడు మొదటి స్థానం, నాకంటే ఫ్యామిలీ కాదు, నాకంటే ఉద్యోగం కాదు, నాకంటే ఏదీ కాదు, నన్ను ఎంత ప్రేమించాలంటే ప్రాణాన్ని ద్వేషించుకునేంతగా. యేసుక్రీస్తు ప్రభు బోధలు అలాగే ఉన్నాయి, మత్తయి అలాగే రాశాడు, మార్కు అట్లాగే రాశాడు, లోకా అలాగే రాశాడు, లోకా రాస్తాడు నిజంగా. 14వ వచనం చదువుతాం, ఆయన ఏం రాస్తున్నాడు, వైద్యుడు, వాళ్ళకేం అర్థమైంది, వాళ్ళేం విన్నారు, వాళ్ళేం బోధిస్తున్నారు, ఆత్మదేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు. లూకాసువార్త 14:25 బహు జన సమూహములు చాలా మంది వచ్చారు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు, ఆయన వారు తట్టు తిరిగి 12 మందితో కాదు బహు జన సమూహంతో మాట్లాడుతున్నాడు ఏమని, ఎవడైనా నా వద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. దయచేసి ఇప్పుడు దాకా ఏదైతే మీరు విన్నారో మేబీ లోక జ్ఞానం అయి ఉంటుంది. దేవుడు అలా చెప్పలేదండి, భార్య పిల్లలు బాగా చూసుకోమన్నాడు. ఎంత బాగా, దేవుడికి టైం ఇవ్వలేనంత బాగానా? పిల్లలు బాగా చదివించుకోవాలండి. దేవుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, ఏ రిఫరెన్స్ లో చెప్పాడు? అక్కడ బైబుల్ చదవడం లేనంత తీరిక లేకుండా పిల్లల్ని చదివిద్దామా? ఉద్యోగం చేసుకోవాలి, డివోషన్తో చేయాలి, మంచి సాక్ష్యం కాపాడుకోవాలి. ఆహా, ఎక్కడ చెప్పాడు బైబుల్, ఏ వాక్యంలో ఉంది? అట్లాగా దేవుడికి సమయం లేనంత బిజీ ఉద్యోగాలా? పిల్లరా, మనం పని శాపంగా వచ్చింది. ఆదికాండ 3వ అధ్యాయంలో చూస్తున్నాం, పనికి విరుగుడు యేసుక్రీస్తు ప్రభు తప్ప పనికి విరుగుడు పని కాదు. ఇంకా పెద్ద ఉద్యోగం, ఇంకా పెద్ద ఉద్యోగం, ఇంకా పెద్ద పోస్టు, ఇంకా ఎక్కువ బాధ్యతలు. ఆహా, ఏమవుతుంది? రేపు చచ్చేసరికి నీకేమైనా మోక్షం వస్తుందా, విడుదల వస్తుందా, పరలోకం వస్తుందా? రాదు. కడుపు చించితే అక్షరం ముక్కుండదు, వాక్యం ఉండదు, సత్క్రియలు ఉండవు, పరలోక సంబంధమైనవి ఏమీ ఉండవు, టైం కూడా ఉండదు. రోజులకు రోజులు గడిచిపోతూ ఉంటాయి, రోజులకు రోజులు గడిచిపోతూ ఉంటాయి, టైం అట్లాగే గడిచిపోతుంది. కాబట్టి దీన్ని మనం ఎంపిక చేసుకోవాలి. కష్టపడడానికి ఇష్టపడాలి. దేనికోసం? డబ్బు కోసం కాదు, దేవుని కోసం కష్టపడడానికి ఇష్టపడాలి. కుటుంబం కోసం మాత్రమే కాదు, దేవుని కోసం, సొసైటీ కోసం, పొరుగువాడి కోసం కష్టపడడానికి ఇష్టపడాలి. నశించిపోతున్న ఆత్మల కోసం కష్టపడడానికి ఇష్టపడాలి. దేవుని రాజ్య స్థాపన కొరకు, నా నిమిత్తం, సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి గెలుస్తాడు, వాడికి నిత్య జీవం, వాడికి జీవ కిరీటం. అది యేసుక్రీస్తు ప్రభు బోధ. 27 మరియు లూకా సువార్త 14:27, మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని, కిరీటం కాదండి సిలువ, కిరీటం కాదు సిలువ, డెడ్లీ వెపన్, డెడ్లీ వెపన్, మారణ ఆయుధం. సిలువ మీద ఉన్నవాడు శాపగ్రస్తుడు. ఎవడైనా తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సిలువ లేకపోతే ఆయన శిష్యులం కామట, కష్టపడకపోతే ఆయన శిష్యులం కామట, సువార్త ప్రకటించకపోతే ఆయన శిష్యులం కామట, ఆయన్ని ఎక్కువగా ప్రేమించకపోతే ఆయన శిష్యులం కావట. 33 లూకా సువార్త 14:33, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతా, మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఎంత వదిలేయాలి? మొత్తం. అదేంటి ప్రభు? అదంతే. పరలోకానికి ఏమైనా రేటు ఉందంటే రేటు ఏమి లేదు. నీ దగ్గర ఎంత ఉంటే అంతే పరలోకం రేటు. నీ ఆరోగ్యం పరలోకం కోసం పెట్టుబడి పెట్టు, నీ కుటుంబాన్ని పరలోకం కోసం పెట్టుబడి పెట్టు, పిల్లల్ని అలాగే పెంచు, ఆస్తిపాస్తులు అలాగే వాడు. నీ టైం దేనికోసం వాడుతున్నావో, నీ జీతాన్ని దేనికోసం వాడుతున్నావో, నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావో, నువ్వు ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ కలిగి ఉన్నావో, అవన్నిటిని బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం, సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. లోకంలో మీ ప్రాణాలు జాగ్రత్త, ఆరోగ్యాలు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. జాగ్రత్తగా ప్లాన్ చేయండి. ఫ్యూచర్ ప్లాన్స్ బాగుండాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే రేపు భవిష్యత్తు బాగుంటుంది. అవన్నీ అబద్ధాలు. రేపు చావు ఉంది, జీరో అయిపోతుంది అకౌంట్. లోకమంతా, అక్కడ ప్రభు ఒక మాట అంటున్నాడు, లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అన్నాడు. చావు లేకపోతే అలాగే చేద్దాం, అన్ని దాచుకుందాం, అన్ని దాచుకుందాం, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాం. చావు ఉంది, చావు ఉంది, దాన్ని గెలవాలంటే ఒకే ఒక్క మార్గం, సిద్ధపడడం. అంటే కష్టపడడం, అంటే ఒళ్ళు అంచటం, అంటే సువార్త చెప్పటం, అంటే ఆత్మలు సంపాదించటం, అంటే కాడెత్తుకోవటం. నేను చెప్పలా, ప్రభువు చెప్పాడు, నిశ్చయముగా చెప్పాడు, అలా చేయాల్సింది అన్నాడు. వేరొక ఆప్షన్ లేదు ఇక, వేరొక ఆప్షన్ లేదు ఇక. SFJ 2025 క్యాలెండర్ ప్రిపేర్ చేద్దామని కూర్చున్నప్పుడు ఏం క్యాలెండర్ ప్రిపేర్ చేద్దాము అన్నది ప్రారంభంలో 2018లో SFJ పరిచయ ప్రారంభించబడ్డ తొలి దినాల్లో ప్రయత్నం లేకుండా క్యాలెండర్ ఇనాగ్రేషన్ కి వెళ్లాల్సి వచ్చింది. ఏమీ తెలీదు, క్రిస్మస్ చేద్దాం అనుకున్నాం. దేనికోసం క్రిస్మస్ అంటే, నామకార్థ క్రైస్తవులు అందరూ కనీసం క్రిస్మస్ కన్నా వస్తారు, తర్వాత వాళ్ళందరినీ పట్టుకుందామని. అలాగే క్రిస్మస్ చేస్తున్నాం, మళ్ళీ న్యూ ఇయర్ దగ్గరలో ఉంది, న్యూ ఇయర్ క్యాలెండర్ ఇనాగ్రేట్ చేపిస్తే గ్రాండ్ గా ఉంటుంది అన్నారు. మార్కెట్ లోకి వెళ్ళాం క్యాలెండర్ కొందామని. ఏం క్యాలెండర్ కొనేది? అన్ని ఆశీర్వాదాలు, అన్ని దీవెనలు, అన్ని మేలులు, అవన్నీ అబద్ధాలే, బైబిల్ అలా చెప్పలే. అక్కడ క్లాజెస్ ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. క్లాజెస్ కండిషన్స్ ఏమీ లేకుండా నిన్ను దేవుడు దీవిస్తాడు 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 అట్లాగే మోసపోతున్నారు. ఆహా, ఇట్లా కాదు, ఏం చెయ్యాలని చెప్పి ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేశాడు. ఒక మిషనరీ క్యాలెండర్ ఎవరో ఒక ఆయన చేయించాడు, ఆయనకున్న దాన్ని బట్టి కొంత చేశాడు. ఏదో బాగుంది, వాళ్ళు అలా బ్రతికారు మనం అలా బ్రతకాలి కదా అని పాఠం చెప్పినట్టుగా ఉంటుంది. మిషనరీ క్యాలెండర్ పట్టుకున్నాం, నెక్స్ట్ ఇయర్ అదే మిషనరీ క్యాలెండర్ చేయించాం. ఆ తర్వాత నుంచి మిషనరీ క్యాలెండర్ తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసులో పంచుతూ ఉంటే మత ప్రచారం అంటారు. మిషనరీ క్యాలెండర్ కాదులేండి, సైంటిస్టుల క్యాలెండర్ అయితే కంప్యూటర్ వచ్చింది క్రైస్తవుల వల్లే, సెల్ ఫోన్ వచ్చింది క్రైస్తవుల వల్లే, కరెంట్ వచ్చింది క్రైస్తవుల వల్లే, క్రైస్తవులు చేసిన మేళ్ళు అన్ని నీకు అవసరమవుతున్నాయి, క్రైస్తవులు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు నీకు అర్థం కావాలి అని చెప్పినట్టుగా ఉంటుందని చెప్పి ఒక స్ట్రాటజిక్ గా క్రిస్టియన్ సైంటిస్టులు క్యాలెండర్ డిజైన్ చేస్తూ అది దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చాం. మళ్ళా ఎందుకో తెలియదు ఈ సంవత్సరం దేవుడు మిషనరీ క్యాలెండర్ వైపు తీసుకెళ్ళాడు. ఇప్పటికే ఎస్ఎఫ్జి ఎస్టాబ్లిష్ అయింది, వాట్సాప్ గ్రూపుల్లో 25,000 మంది పైగా ఉన్నారు, ఆరాధనకు 1,000 మంది పైగా వస్తున్నారు. ఈ 1,000 మంది క్రైస్తవులు అయితే వాట్సాప్ గ్రూపుల్లో ఉండి క్యాలెండర్ తీసుకుంటున్న వాళ్ళకి ఏం అర్థం అవ్వాలంటే, వాళ్ళకి బైబిల్ బాగా అర్థమైంది. ఏమర్థమైంది? ఎవడైనా నన్ను వెంబడింపు కోరితే తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువెత్తుకోవాలి, తన ప్రాణం పోగొట్టుకోవాలి, నా కోసం కుటుంబాన్ని ద్వేషించాలి. యేసుక్రీస్తు ప్రభు బోధ అదే అర్థమైంది. జిమ్ ఎలియట్ ఆయన బృందం అమెరికా నుంచి అవకాశ జాతి ప్రజల మధ్యకి సేవ చేయడానికి వాళ్ళు వెళ్తే నిజంగా చాలా తెలివైన వాళ్ళు, మూవీస్ కూడా తీశారు, యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉన్నాయి, తర్వాత చూడండి, తర్వాత చూడండి, మీకు చాలా ఈవెన్ గ్రహం స్టేన్స్ జీవితాన్ని మూవీగా తీశారు, గ్రహం స్టేన్స్ జీవితం మూవీగా ఉంది, చాలా జీవితాల మీద చాలా బుక్స్ రాశారు, అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన జీవితాలు. ఏంటి వీళ్ళ జీవితాలు అంటే, జిమ్ ఎలియట్ ఒకే ఒక మాట అంటాడు, ఓన్లీ వన్ లైఫ్, ఇట్ విల్ బి సూన్, ఇట్ విల్ బి పాస్ సూన్. ఒకే ఒక్క జీవితం చాలా త్వరగా వెళ్ళిపోతుంది. ఆ చిన్న జీవితంలో, త్వరగా వెళ్ళిపోయే జీవితంలో దేవుని కొరకు చేసింది మాత్రమే నిలబడుతుంది, మిగతావన్నీ గతించిపోతాయి. నాకు ఒకే ఒక్క జీవితాన్ని ఇచ్చాడు, ఆ ఒక్క జీవితాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టాలనుకోండి, నన్ను రక్షించాడు. అవకాశ జాతి ప్రజలకి రక్షణ సువార్త అందలేదు, నేను వెళ్తాను. ఆయనతో పాటు మిగతా 4 చేతులు కలిపారు, 5 వెళ్ళారు, కష్టపడ్డారు చేరుకోవడానికి. దేవుని ఏర్పాటు వేరేగా ఉంది, 5 చనిపోయారు, దే వర్ మార్టైర్స్, ఘోరంగా చంపేశారు. ఆ చరిత్ర ఏం చెప్తుందంటే, వాళ్ళ భార్యలు మా భర్తలు తప్పు నిర్ణయం తీసుకున్నారు, మా భర్తలకు బాధ్యత లేదు, మా పిల్లల్ని పట్టించుకోలేదు, మా భవిష్యత్తును వాళ్ళు ఆలోచించలేదు, వెర్రితనంగా పిచ్చితనంగా అజ్ఞానంగా అవివేకంగా పోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు అనుకోలే. వాళ్ళకే బైబిల్ తెలుసు, ఆయన కోసం కోల్పోయింది ఏది నష్టం కాదు అని. వాళ్ళ 5 భార్యలు చంటిబిడ్డలు తీసుకుని మరలా అదే అవకాశ జాతి ప్రజల మధ్యకు వెళ్ళారు, భర్తల్ని బలవంతుల్ని బల్లెలతో పొడిచి చంపేస్తే ఈ ఆడవాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు అనుకోలే. నా భర్తలు చనిపోయారు దేవుని కోసం, మేమో మా పిల్లలు కూడా చనిపోతామని చెప్పి వెళ్ళారు. ఆశ్చర్యం, భర్తలు ఆశపడ్డారు, వాళ్ళ వల్ల కాలేదు, భార్యల ద్వారా దేవుడు ఆ కార్యం జరిగించాడు. అవకాశ జాతి ప్రజలందరూ సువార్త నమ్ముకున్నారు, రక్షణలోకి వచ్చారు. జిమ్ ఎలియట్ వాళ్ళ జీవితాలు, వాళ్ళ త్యాగాలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఒకే ఒక్క జీవితం, ఆ ఒక్క జీవితం నిత్యత్వంలో నిలబడాలంటే భూమి మీద అర్పణగా మారాలి, అర్పణగా మారాలి. ఆయన పాదాల దగ్గర సమర్పించుకోవాలి. చదివే చదువు ఆయన కోసమే, చేసే ఉద్యోగం ఆయన కోసమే, దేవుడిచ్చిన పిల్లలు ఆయన కోసమే, ఈ దినం ఆయన కోసమే, మనకున్న సర్వస్వం ఆయన కోసమే. వాళ్ళ జీవితాలు, వాళ్ళ మొక్కాలు, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ బలిదానాలు చదివితా ఉంటే ఎక్కడున్నామో, ఎక్కడున్నామో ఆశీర్వాదాల ముసుగులో, సుఖవంతమైన జీవితంలో దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడన్న భ్రమలో, పరలోకం లేదు అన్నట్టుగా, భూలోకమే శాశ్వతం అన్నట్టుగా, తీర్పు లేదు అన్నట్టుగా, ఏ బాధ్యత, ఏ చీకు చింత, ఏ జవాబుదారితనం లేదు అన్నట్టుగా, దేవుడు మనల్ని అడగడు అన్నట్టుగా, ఇక మనం చేయాల్సింది ఏమీ లేదు, లోకంలో ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, మనం కూడా డబ్బులు సంపాదించుకుందాము, అందుకోసమే దేవుడు మనకి ఆరోగ్యాన్ని పొడిగిస్తున్నాడు, ఆయుష్ని పొడిగిస్తున్నాడు అన్నట్టుగా, నిజంగా మోసం, నిజంగా మోసం. నా బైబిల్ అలా చెప్పట్లా, మీ బైబిల్లో కూడా ఈ వాక్యాలు ఉన్నాయని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బోధ ఆయన ఏం మాట్లాడుతున్నాడు, మొదల వాక్యం యోహాను సువార్త, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు, 12వ అధ్యాయము 24, గోధుమ గింజ భూమిలో పడి చావకుడిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును, ఎంత ట్రై చేసినా ఉండేది కొంచెం కాలమే. మన జీవితానికి మార్పు రావాలి, మన ఆయుష్కాలం ఈ పరిమితమైన ఆయుష్కాలం అనంతమైన ఆయుష్కాలంగా మారాలి, మనకున్న లిమిటేషన్స్ అన్ని అన్లిమిటెడ్ అవ్వాలి. ఈ మధ్య అన్స్టాపబుల్ అని చెప్పి ఒక ఎపిసోడ్ చేస్తా ఉన్నారు, అన్స్టాపబుల్, ఆగేది లేదు, ఆపేది లేదు, తగ్గేది లేదు. ఎవరు కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారో, కళ్ళ ముందు చావు ఉన్నా చస్తామని తెలిసినా ఏది మన చేతిలో లేదని తెలిసిన మోసం, అబద్ధం. నీకు నిజంగా అన్లిమిటెడ్ లైఫ్ కావాలనుకుంటే, అన్స్టాపబుల్ లైఫ్ కావాలనుకుంటే, సూపర్ మ్యాన్ లా గాల్లో ఎగరాలనుకుంటే, చావు లేని జీవితాన్ని అనుభవించాలంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, మార్గం చూపించాడు, ఎట్లా బ్రతకలేట. 24, చావకుంటే ఒంటిగానే ఉంటాం, చస్తే విస్తారంగా ఫలిస్తాం. మిగతా వాళ్ళకి మరణం ఒక భూతం, క్రైస్తవుడికి మరణం ఒక వరం. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే భవిష్యత్తు మారుతుంది, నిత్యత్వంలోకి వెళ్తాం. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని సిద్ధపడకపోతే నిత్య నరకంలోకి వెళ్తాం. నెత్తునూరు బాదుకున్నా బయటికి తీసుకొచ్చి నాదుడు లేడు. గోల్డెన్ ఆపర్చునిటీ నీకు నాకు దొరికింది. ఎంత ట్రై చేసినా స్లిమ్గా ఉండడం మన వల్ల కాదు, ఎంత ట్రై చేసినా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన వల్ల కాదు, ఎంత ట్రై చేసినా జుట్టు తెల్లబడకుండా ఆపడం మన వల్ల కాదు, ఏది మన చేతిలో లేదు. మన చేతిలో ఉంది ఏంటంటే ఆయన కోసం చనిపోవడం, ఆయన కోసం బ్రతకడం, ఆయన కొరకు శ్రమ పడడం. అదే మాట్లాడుతున్నాడు 25, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఈ లోకంలో, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ లోకంలో ఈ చిన్న జీవితం ఆయన పాదాలు దగ్గర పెడదాం, ఈ చిన్న జీవితం కష్టపడడానికి ఇష్టపడదాం, ఈ చిన్న జీవితాన్ని అర్పణగా మార్చుకుందాం. నిత్య జీవం ఎలా ఉండదో, నిత్య జీవం ఎలా ఉండదో, ఇప్పుడు మనం గెలిస్తే అక్కడ మహారాజులం, వారసులం. ఇక్కడ మనం గెలవాలి, ఇక్కడ మనం గెలవాలి. మార్కు సువార్త 8వ అధ్యాయం 34, 35, 36, 37 ఆయన మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 34, అంతటా ఆయన తన శిష్యులను, జనసమూహమును తన వద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. క్రైస్తవ జీవితం అంటే సిలువుతో వెంబడించాలి. బంగారు సిలువ మెల్ల వేసుకొని కాదు, ఆయన కోసం చనిపోవడానికే. చాలాసార్లు మొదటి శతాబ్దపు సంఘం, ఆది సంఘం రోమా ప్రభుత్వానికి ఎట్లాగ నిలబడిందంటే ఎలాగ అర్థం కాలేదంటే ప్రాణం తీస్తామన్నా యేసును వదులుతాలా, ప్రాణం తీస్తామన్నా విశ్వాసం వదిలిపెట్టడంలా, జంతువులకి ఆహారంగా క్రూరమృగాలకి ఆహారంగా వేస్తామన్నా సరే యేసుక్రీస్తు ప్రభుని వదిలిపెట్టడంలా, ఏంటి ఎంత పిచ్చి. అర్థమైంది ఆయన ఎంత శ్రేష్టమైన వాడో, విశ్వాసం ఎంత గొప్పదో. వాళ్ళ విశ్వాసం ముందు రోమా ప్రభుత్వం మారిపోయింది, రోమా ప్రభుత్వం బెదిరింపులకు వారు మారిపోలేదు. కారణం చావడానికి సిద్ధపడ్డ క్రైస్తవ్యం, నేడు సుఖపడడానికి ఇష్టపడుతున్న క్రైస్తవ్యం కేవలం సుఖాల కోసమే. వాడు శత్రువు డబ్బులు ఇస్తానంటే యేసుక్రీస్తు ప్రభుని అమ్మేయడానికి ఏ మాత వెనకడుగు వేయం. యేసుక్రీస్తు ప్రభు డబ్బులు ఇస్తాడని చెప్పారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాం. అబ్బే ఆయన దగ్గరికి వెళ్తే అన్ని కష్టాలండి, చూసారా సిలువ ఎత్తుకోమంటున్నాడు, చూసారా కష్టపడమంటున్నాడు, నా దగ్గర రా పీకల దాకా తాగిపిస్తాను, నా దగ్గర రా ముక్క పెడతాను, నా దగ్గర రా ముద్దులు పెడతాను, నా దగ్గర రా బుజ్జగిస్తానంటే హ్యాపీగా వెళ్ళిపోతాం. మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ బాధలు. మనోనేత్ర వెలిగించబడితే, విశ్వాస నేత్ర వెలిగించబడితే, భూలోకం పరలోకం అర్థమైతే, ఈ జీవితం ఎంత తాత్కాలికమైన అర్థమైతే, రాబోయే జీవితం ఎంత శాశ్వతమైన అర్థమైతే, ఖచ్చితంగా ఒక మంచి తెలివి నిర్ణయం తీసుకుంటాం. ఎవరి కోసం బ్రతకాలి, ఎలా బ్రతకాలి, యేసు కోసం బ్రతకాలి అన్న జీవితం కోసం బైబిల్ మాట్లాడుతున్న మాట, సిలువెత్తుకొని బ్రతుకు, ఆయన కొరకు శ్రమ పడాలన్న తీర్మానంతో బ్రతుకు, ఆయన కోసం ఏమైనా చేయాలన్న తీర్మానంతో బ్రతుకు. యేసు భూమి మీదకి వచ్చినప్పుడు అనేకుల కొరకు పాప విమోచన కొరకు ప్రాణం ఇచ్చాడు కదా, అలాగే మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అనేకులకు సువార్త ప్రకటించాడు కదా, అలాగే మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అడుగుజాడలో మనం వెళ్ళాలి. మార్కు సువార్త 8:34 ఆ అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన వద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువెత్తుకుని వెంబడించాలి. అర్థం కాలేదు ప్రభు అంటే చక్కగా చెప్తాడు 35వచనంలో. సిలువ అంటే ఏంటో, సిలువెత్తుకుని వెంబడించడం అంటే ఏంటో 35లో మాట్లాడుతున్నాడు. తన ప్రాణాన్ని రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకును. వేరొక మార్గం లేదు, వేరొక మార్గం లేదు, సిలువ మార్గం తప్ప వేరొక మార్గం లేదు, శ్రమల గుండా వెళ్ళడం తప్ప వేరొక మార్గం లేదు, యేసుక్రీస్తు ప్రభు అడుగుజాడల్లో నడవడం తప్ప వేరొక మార్గం లేదు, ఇరుకు మార్గమున ప్రవేశించడం తప్ప విశాల మార్గం, సుఖవంతమైన మార్గం, ఆశీర్వాదాల బోధ, దేవుని బోధ, శత్రువు యొక్క మోసమే. జిమ్ ఎలియట్కి అర్థమైంది ఇదే, సిటీ స్టాట్కి అర్థమైంది ఇదే, మదర్ దేశకి అర్థమైంది ఇదే. గొప్ప జీవితాలు నిజంగా. నేను మాత్రం చాలా థ్రిల్లింగ్తో ఉన్నాను. ఎస్ఎఫ్జే కుటుంబాలు వాళ్ళ గోడల మీద ఈ హతసాక్షుల జీవితాలు, వాళ్ళ జీవితాన్ని చూసిన దృక్పథం, వాళ్ళ కుటుంబాన్ని చూసిన దృక్పథం, వాళ్ళ భూలోకాన్ని ఎట్లా చూశారు, పరలోకాన్ని ఎట్లా చూశారు, వాళ్ళ లోకాన్ని ఎలా ప్రేమించారు, ప్రభువుని ఎలా ప్రేమించారు, వాళ్ళు ఏది గురిగా కలిగి బ్రతికారో దాన్ని క్యాలెండర్గా తీసుకురావడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. తెలీదు ఎస్ఎఫ్జేలు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో, కానీ నిజంగా 2025కి దేవుడు క్యాలెండర్ని ఒక బహుమానంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎలాంటి క్యాలెండర్ అంటే దేవుణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన హతసాక్షుల జీవితాలు, మిషనరీల జీవితాలు. వాళ్ళు కాదు, మనం కూడా అలాగే ఉండాలి. అలా ఉండడానికి మనం ఆశపడాలి, అలా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేయాలి. చివరిగా మూలవాక్యం నుంచి ఒక తలంపు పంచుకొని నా వర్తమానం ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 12:12 26లో మాట్లాడతాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను. వినండి 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 మాట, యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువే నాకు సర్వస్వం అని నువ్వు మాట్లాడితే యేసు ఏమంటున్నాడంటే మాటలు కాదు చేతల్లో చూపించి అన్నాడు. అంటే ఏంటి ప్రభు అంటే ఫాలో మీ అన్నాడు. 26లో అది చూస్తాను, ఒకడు నన్ను సేవించిన ఎలా నన్ను వెంబడించాలి. ఆయన జీవించినట్టుగా జీవించకుండా, ఆది అపొస్తలు జీవించినట్టుగా జీవించకుండా, నేను యేసుక్రీస్తు ప్రభును ప్రేమిస్తున్నానని చెప్పొద్దు, సేవిస్తున్నానని చెప్పొద్దు, ఆరాధిస్తున్నానని చెప్పొద్దు. నన్ను వెంబడించు, ఒకడు నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడించాలి. ఎలా వెంబడించాలి? సిలువెత్తుకుని వెంబడించాలి. పైన మాట్లాడుతాడు ఎలా వెంబడించాలి, ఉపేక్షించుకొని, తన్ను తాను ఉపేక్షించుకొని వెంబడించాలి. ఎలా వెంబడించాలి? ప్రాణాన్ని ద్వేషించుకొని చావడానికి సిద్ధపడి బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం. బ్రతికేదే ఆయన కోసం, ఎదురు చూసేది చావు కోసం అన్నట్టుగా బ్రతకాలట ప్రతి క్రైస్తవుడు. నా బోధ రుచికరంగా ఉండాలి, నేను ట్రై చేయట్లేదు, వాక్యం అలా చెబుతుంది, ఆ స్థాయిలో ఉండడానికి నేను తాపత్రయపడుతున్నాను, అలా ఉండాలి, నాకు సహాయం చేయమన్నది నా వ్యక్తిగత ప్రార్థన. అలా ఉండాల్సిన బాధ్యత, అలా ప్రార్థన చేసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 26వ వచనం రెండో భాగం, ఒకడు నన్ను సేవించినడలా నన్ను వెంబడించాలి, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడ గ్రీన్ కార్డ్ తీసుకున్నాడు, ఎక్కడ విల్లా కట్టుకున్నాడు, ఎక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు, ఎక్కడ సొంత స్థలాలు పొలాలు కొనుక్కున్నాడు భూమి మీద? కాదు కదా. నేను ఎక్కడ ఉంటాను అక్కడ వాడు ఉంటాడు. నేను నా తండ్రి సింహాసనం మందు ఉన్నాను, నేను మీ కొరకు వెళ్తున్నాను, పరలోక మందు మీ కొరకు స్థలాలు సిద్ధపరిచి వెళ్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం మనకి ఇవ్వబడ్డ వాగ్దానాలు. ఆయన ఎక్కడున్నాడో అక్కడే మనం ఉండాలి. నువ్వు రావద్దు ప్రభువా, నన్ను కూడా పిలవద్దు, నువ్వు అక్కడే పరలోకంలో ఉంటావు, నేను ఇక్కడే భూమి మీద ఉంటాను. అనారోగ్యం వస్తే ప్రార్థన చేస్తాను, నువ్వు యెహోవా ఈరే స్వస్థపరిచే, ఇంకో 4 సంవత్సరాలు ఎక్కువ బతికేస్తాను. విశ్వాసికి తగిన విధానం కాదు, బైబిల్ బోధన విధానం అది కాదు. ఆయన ఎక్కడున్నాడో అక్కడ మనం ఉండాలి, ఆయన కలుసుకోవడానికి తాపత్రయపడాలి. అప్పుడే మనం ఆయన పిల్లలం, అప్పుడే మనం ఆయన సేవకులు. 26వ వచనం చివరి మాట, ఒకడు నన్ను సేవించినడలా నా తండ్రి అతన్ని గనపరచును. సేవకుడు అన్న మాట 26లో మాట్లాడుతున్నాడు. ఆయన యజమాని, మన సేవకులు. మన యజమాని మన కోసం ప్రాణం పెట్టాడు, విచిత్రం. ఏ యజమాని సేవకుల కోసం ప్రాణం పెట్టాడో, మరి మనం ఆయన కోసం ఏం చేయాలి? అట్లాగే ప్రాణం పెట్టేవారుగా ఉండాలి, అలాంటి సేవకులుగా ఉండాలి, అలాంటి ఆరాధకులుగా ఉండాలి, అంత ఆత్మలో తీవ్రత కలిగిన వారుగా ఉండాలి, రాడికల్ క్రిస్టియన్స్ గా ఉండాలి, టెర్రరిస్ట్ లాగా ఉండాలి, దేవుని కోసం చచ్చిపోయేవారిలాగా ఉండాలి. అదే బైబిల్ బోధ, ఆయన బోధిస్తున్నాడు, అదే శిష్యత్వానికి పెట్టబడిన నియమాలు. అలా మనం జీవిస్తే నిత్యత్వంలో మనం ఉంటాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.